మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 5th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. కార్తీక పూర్ణిమ నాడు అంటే రాకా పూర్ణిమ నాడు, ఆ రోజు రాత్రిపూట మొట్టమొదటి జాము దాటిన తర్వాత వ్రజగ్రామంలో ఉన్న మగవాళ్ళల్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా కాత్యాయని దేవి ఆలయంలో సమావేశం అవ్వాలి అనే వార్త ఆ ముందు రోజే అందరికీ చెప్పారన్నమాట. మగవాళ్ళు మటుకే అన్నమాట, పెద్దవాళ్ళు పిల్లలు కూడా అని చెప్పి ఆ కాత్యాయని దేవి ఆలయంలో ఒక మీటింగ్ లాగా పెట్టారన్నమాట. ముందే చెప్పారు కాబట్టి ఆ రోజు రాత్రి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వరుసగా వస్తూ ఉన్నారు అమ్మవారి ఆలయానికి, బారులు బారులుగా వస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ అందరూ ఆలయ ప్రాంగణానికి చేరారు. గర్గులు ప్రవర్గులు సామవేద మంత్రాలన్నీ పాడారుట. చందనం కర్పూరం పలాస పిప్పల సమిధలన్నిటితో కూడా ఆజ్య హోమం చక్కగా జరిగిందిట. మా హోమం జరిగిందన్నమాట. ఆలయ మండపంలో పిల్లలు రజ బాలకులను పిల్లల్ని హోమవేదిక చుట్టూతా వరుసగా కూర్చోబెట్టారుట. అందరినీ పద్మాసనం వేసుకొని కళ్ళు పైకి కొంచెం పెట్టి అర్ధ నిమీలితంగా ఉండమని చెప్పి చెప్పారు. కంఠం పైకెత్తి గర్గుల వారు ప్రణవాన్ని సుదీర్ఘంగా సారించారు, అంటే ఓంకారాన్ని ఓమని చాలాసేపు చేశారన్నమాట. అప్పటి నుంచి గోపబాలురందరికీ కూడా యోగ విద్యాభ్యాసం చేయించాలి అని వాళ్ళు సంకల్పించుకున్నారన్నమాట గురువులు. పిల్లలందరూ కూడా గురువుగారి కంఠంతో పాటు వీళ్ళ కంఠాలు కూడా కలిపి ఓంకారం చేశారు. క్రమక్రమంగా మళ్ళీ మళ్ళీ చేసిన కొద్దీ ఉచ్చారణ అంతా కూడా కలిసి ఒకే కంఠంలాగా గట్టిగా వినపడటం మొదలుపెట్టింది. బలరామకృష్ణులు కూడా ఇద్దరు కూడా వీళ్ళు ప్రణవం ఓంకారం చేస్తూ ఉన్నారు. ఓంకార ఉచ్చారణ జరుగుతూ ఉండగానే చాలా తొందరగానే అందరికీ కూడా బాహ్య స్మృతి అంటే ఏం జరుగుతుందో తెలియకుండా ఏదో ఒక లోకానికి వెళ్ళిపోయినట్టుగా అనిపించిందిట మొత్తం అందరికీ. ఆ పూర్ణిమ రోజు అక్కడ ఎట్లా ఉంది, ఆ వెన్నెల కడవలతో పాలు కుమ్మరించినట్టుగా తెల్లటి వెన్నెల ప్రకాశిస్తూ ఉంటే ఆ వెన్నెల లోపల నుంచి ప్రకాశిస్తూ ఉన్నట్టుగా అందరికీ లోపల లో దృష్టిలో అంతర్దృష్టిలో కనపడిందిట. బయట ఉందా వెన్నెల లోపల ఉందా తెలియనట్టుగా ఉన్నదిట. ఈ పిల్లలందరూ ఓంకారం చేస్తున్నారు, కూడా వచ్చిన పెద్దవాళ్ళు పురుషులందరికీ కూడా కళ్ళు మూతబడిపోయి బాహ్య సంస్మరణ పోయింది. అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేది పోయి లోపల అంతర్లోకాల్లో నుంచి ఒక శబ్దం వినపడటం, అంతర్లోకాల్లో ఈ వెన్నెలంతా కూడా తరంగాల్లాగా ప్రవాహంలాగా బయటకు వచ్చి అన్ని ఎవరిలో నుంచి వాళ్ళకి బయటకు వస్తూ ఉన్నట్టుగా అనిపించింది. ఆ తరంగాల్లో వాళ్ళ శరీరాలన్నీ కూడా పడవలోలాగా తేలిపోతున్నట్టుగా అనిపించిందిట. ఆలయం నుంచి బయటకు వస్తూ ఉన్న ఈ చైతన్యం అనేది, ఓంకారం అనే చైతన్యము నెమ్మది నెమ్మది నెమ్మదిగా రేపల్లెలో ఉన్న అన్ని ఇళ్లల్లోకి కూడా వ్యాపించింది. పక్కల మీద నిద్రపోతూ ఉన్న గోపికా స్త్రీలకు కూడా వాళ్ళకి ఒక రకమైన స్పర్శ కలిగింది. వాళ్ళందరి చైతన్యం కూడా నిద్రలో నుంచి బయటకు వచ్చి ఎక్కడో ఎక్కడెక్కడో ఏవో లోకాల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. శరీరాలు పక్క మీదే ఉన్నాయి కానీ వాళ్ళు మటుకు లేచి గాలిలో తేలుతూ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారు. ఎలా ఉన్నదిట, నెమ్మదిగా గాలికి పిల్ల తెమ్మెరలతో మెల్లమెల్లగా ఎగురుతూ ఉన్న పమిటలతో అందరూ బయటికి వచ్చినప్పుడు ఆ పిల్ల తెమ్మెరలకు ఎగురుతూ ఉన్న జుట్లు, అలలు అలలుగా కదులుతూ ఉన్న చేలాంచలాలు, నందన పారిజాత పూల యొక్క ఘుమఘుమలు అందరూ ఒకళ్ళనొకళ్ళు గుర్తించుకున్నారు. అక్కడ అక్కడ వాతావరణమే వేరుగా ఉంది. అసలు అందరూ ఎవరి కోసమో వెతుక్కుంటూ ఉన్నారు, ఎవరి కోసం వెతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ మనస్సులకు ఆ పేరు మటు జ్ఞాపకం రావటం లేదు, రూపం గుర్తు రావటం లేదు. అతనెవరో తమ ముందరే చిరునవ్వులు చిందుకు చిందిస్తూ పరుగులెత్తుతూ ఉన్నాడు. తాము నెమ్మదిగా నడవటం మానేసి గబగబా ఈదుతున్నట్టుగా ఉంది. వాళ్ళకి హృదయాల్లో ఒక ఉత్కంఠ, వెళ్ళటంలో ఒక వేగం ఎక్కువైపోయింది. నదులు, పర్వతాలు, మహారణ్యాలు దాటి వెళ్ళిపోతున్నారు. అటు ఇటు తేలిపోతూ అందరూ ఆ పిల్లవాడిని సమీపించారు, దగ్గరికి వెళ్ళారు. ఎవరికి వాళ్ళుగా వేరుగా ఆ పిల్లవాడిని చూశారు. చూస్తే ఆ ముఖం చూస్తే ఆ పిల్లవాడి ముఖం ఒకసారి వాళ్ళ భర్తల్లాగా కనపడిందిట. మళ్ళీ చూస్తే వాళ్ళ పిల్లల్లాగా ఉన్నట్ట. మళ్ళా చూస్తే అతని కళ్ళు ఆవుల కళ్ళలాగా ఉన్నాయట. ఇంకోసారి తొంగి చూడంగానే అతని ఆకారం కాత్యాయనీదేవి విగ్రహంలాగా ఉన్నదిట. ఒక్కొక్కళ్ళు ఏకకాలంలోనే వేరువేరుగా అతన్ని సమీపించి మండలాకృతి కంటే రౌండ్గా నర్తనం చేశారుట. మనం చదువుకున్నాం రాసలీల గురించి, అనేక సార్లు ఎక్కడెక్కడో విన్నాం రాసలీల అనేది ఉన్నదని మనకి తెలుసు. అది ఇక్కడ ఎలా జరిగింది అనేది మాస్టర్ గారు కళ్ళకు కట్టినట్టుగా రాస్తున్నారు. వాళ్ళందరికీ ఒక భావోద్వేగంలో ఒక కలలాగా జరిగింది, కానీ నిజంగా మనం అనుకుంటున్నట్టుగా కృష్ణుడు అందరినీ చేరదీసి జరిగినట్టుగా జరగలేదు. వాళ్ళ ఊహల్లోనే జరిగింది అది. ఒకేసారి అందరూ కృష్ణుణ్ణి పట్టుకొని నర్తన చేయటం మొదలుపెట్టారు. ఆ కృష్ణ పరమాత్మ కూడా వాళ్ళందరినీ దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నవాడు కౌగిలించుకున్నట్టే మాయమైపోయాడు. హృదయాల్లోకి వెళ్ళిపోయాడేమో అనే స్పర్శ వాళ్ళకు కనపడింది. ఆ స్పర్శ చెదర్లేదు. అది ఒక రకమైన అద్భుతమైన ఆనందాన్ని కలిగించింది. రూపం కనిపించకపోయినా ఆ సంస్కారం మటుకు మిగిలిపోయి వెన్నెల ఒకటే ఉన్నట్లు, ఆ వెన్నెలే నీలాకాశం అయిపోయినట్టు తోస్తుంది వాళ్ళకి. అసలు ఇక్కడ ప్రపంచం, ఈ ప్రపంచపు ఛాయలన్నీ పోయినాయి వాళ్ళకి. అందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఇళ్ల లోపల కూడా నీలాకాశం అనే వెన్నెల కాస్తూ ఉన్నదిట వాళ్ళకి. అందులో మళ్ళీ వాళ్ళు మండలంగా నాట్యం చేసిందంతా వాళ్ళకంట వేరుగా రూపుగట్టి దూరదూరంగా వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నదిట. రూపం గట్టి కనపడటం మొదలుపెట్టింది. దూరంగా వెళ్ళిపోతున్నాయి అవి. ఆ నర్తనం అంతా కూడా రౌండ్గా ఉన్న నర్తనం దూరదూరంగా వెళ్ళిపోతూ ఎంతో వెలుగులైపోయి అవి అనంత కోటి సూర్యగోళాలుగా, గ్రహాలుగా తిరగటం మొదలుపెట్టినట్టుగా అనిపించింది వాళ్ళకి. వీళ్ళ రాసలీలే, వీళ్ళ నృత్యమే ఒక గుంపుగా గట్టి దూరదూరంగా ఆకాశంలో వెళ్ళిపోయి వెలుగుగా వెళ్ళిపోయి సూర్యగోళాలుగా, గ్రహాలుగా తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది వాళ్ళకి. తారకలు కూడా అనేక రూపాలు కట్టుకుని పిల్లల్లాగా పరుగులెత్తుతూ ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళే ఇళ్లలోకి పరిగెత్తుతున్నారు. సిక్కి పించంతో చేతిలో వేణువుతో ఒక పిల్లవాడు లోపలగా ఉన్న అంతర్గృహాల్లోకి జొరబడి మిగిలిన వాళ్ళందరినీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఉట్ల మీదున్న పాలు, పెరుగు, వెన్న అంతా పిల్లలకు పంచిపెట్టాడు. ముంతల్ని పగలగొట్టేసి పక్కపక్క నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆలయంలో ఒక పక్క ప్రణవనాదం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఇళ్లల్లో ఉన్న స్త్రీలకు జరుగుతూ ఉన్నటువంటి అనుభవం ఇది. రెండో జాం పూర్తయ్యేటప్పటికి ఆలయంలో ఓంకారం అయిపోయింది, ఆపేశారు. అందరూ కళ్ళు తెరిచి చూశారు. అప్పటికే బలరామకృష్ణులు లేచి నిలబడ్డారు. గాను ఓంకారం ఆపేసి ఇళ్లల్లో నిద్రపోతూ ఉన్న గోపికలకు నిద్ర మెళుకు వచ్చింది. ఇంకా కొన్ని క్షణాలు కొంచెం మత్తుగానే ఉన్నారు, బాగా మెళుకు రాలేదు. లేచి తూలుకుంటూ మెల్లగా తడుముకుంటూ దీపం తీసుకొని లోపల ఇంట్లోకి వెళ్ళి చూశారు. పైన ఎక్కడో చిక్కం మీదున్న పిడతలు, దుత్తలు, ముంతలు అన్నీ ముక్కలై కింద పడిపోయినాయి. ఎవరో అన్ని తాగేసి, పాలు, పెరుగు, వెన్న అన్ని తినేసి తాగేసి వెళ్ళిపోయినట్టుగా, ఇవన్నీ కూడా బద్దలు కొట్టినట్టుగా క్లియర్గా అక్కడ సీన్ చూస్తే అర్థమైపోతుంది. నేల మీద ఒక పిల్లవాడి పాదాల ముద్రలు కూడా ఉన్నాయట. ఆ పాదముద్రల మీద శంఖ చక్ర చిహ్నాలు ఉన్నాయట. ఆ పాదముద్రలు, శంఖము, చక్రము ఉన్నాయట పాదముద్రల్లో. వాళ్ళ ఆశ్చర్యంతో, మౌనంతో బుగ్గల మీద చేతులు పెట్టుకొని ఏం చేయాలో తెలియక ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయారట. ఇంతలో ఆలయానికి వెళ్ళిన భర్తలు వచ్చి తలుపులు కొట్టారు. దంపతులు ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకున్నారు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఆలయంలో ఏమైంది అనే విషయం భర్తలు చెప్పలేకపోయారు. ఇళ్లల్లో ఏమైందో భార్యలు వివరంగా చెప్పలేకపోయారు. గోపాంగనలు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఒళ్ళంతా వెన్న పెరుగు వాసన కొడుతున్నది. కొన్ని క్షణాల్లో భర్తలంతా ఆశ్చర్యంతో, ఏంటి ఈ వయసులో ఇవేం పనులు, ఈ దొంగ తిండ్లేమిటి అసలు, వెన్న పాలు ఎంత కావాలన్నా మీరు తినొచ్చు కదా, మన ఇంట్లోవే కదా అన్నారు భర్తలు. అనగానే వాళ్ళు భర్తల్ని చూస్తే భర్తల మీసాలకు వెన్న అంటి ఉంది. వయస్సు మీరుతున్నా మీకు చిన్నతనం పోవటం లేదు, మీరు వెన్న దొంగతనంగా తినటం ఎందుకు అని భార్యలు మందలించారు. బ్రాహ్మీ ముహూర్త వేళ కంటే తెల్లవారుజాము అయ్యేటప్పటికీ మిగిలిన వ్రజ గ్రామాల వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలు చేరుకుని తలుపులు తట్టారు. భార్యలు తలుపులు తీశారు, భర్తల్ని లోపలికి ఆహ్వానించారు. చూస్తే వాళ్ళ చేతులకి వెన్న కుదపలు అంటి ఉన్నాయి. నేరుగా భార్యలు అంతర్గృహాలకు వెళ్ళిపోయి చూస్తే వెన్న లేదు. అక్కడ కుండలన్నీ పగిలిపోయి ఉన్నాయి, వెన్న లేదు ఇంట్లో. భార్యలు బయట వైపు తలుపు దొడ్డి తలుపులు వేసున్నాయా లేదా అని తణివి చూస్తే భద్రంగా గడియలు బిగిచ్చి లోపల భద్రంగా ఉన్నాయి. తలుపులన్నీ బిగిచ్చి ఉండగా రాకపోకలు చేయటం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అని భోజన వేళ అంటూనే, భోజన వేళకు మీరు అడక్కపోయినా రోజు వెన్న పెడుతూనే ఉన్నాను కదా, మీకు ఇదేం బుద్ధి అని మందలించారు భార్యలు. భర్తలు ఆశ్చర్యపడి భార్యల మొహాలు తేరిపార చూస్తే భార్యల బుగ్గల మీద పెరుగు కుదపలు కనపడ్డాయి. మీ సొమ్ము మీరు తినటానికి దొంగతనం ఎందుకు, మేము లేకుండా రాత్రిపూట దొంగ తిళ్ళు తింటూ ఉన్నారా మీరు, ఏం వైపరీత్యము అని వాళ్ళు చిరునవ్వుతో వాళ్ళు వీళ్ళని అన్నారు. శతగోపుడు మాధవి ఒకళ్ళనొకళ్ళు మందలించుకుంటూ హాయిగా నిద్రపోతూ ఉన్న కూతురు దగ్గరికి వచ్చి, రాధ దగ్గరికి వచ్చి లేపారు. లేపి, ఏమిటమ్మా నువ్వు, ఏమిటి ఏం పని చేసావు నువ్వు అని అడిగారు. ఆవిడ రాధాదేవి పై ఎదా అంటే పమిటంతా పెరుగుతో తడిసిపోయినట్టుగా ఉన్నది. అప్పట రాధన్నది, మీరెందుకు చేశారో, నేను అందుకే చేశాను, నేను నిద్రలో రేపల్లె వెళ్ళాను, బాలకృష్ణుడు పిల్లలకు వెన్న పెరుగు పంచిపెడుతున్నాడు, వాళ్లతో నేను కూడా దోసిళ్లతో తిన్నాను అన్నది. అంటూ తను కూడా చూసుకుంది, పమిట మీదంతా పెరుగుండటం చూసుకొని ఆశ్చర్యపోయింది. కలనుకున్నానే అనుకుంటోంది పాపం, బాగుంది ఇంక రేపటి నుంచి మన ఇంట్లో పాలు పెరుగు వెన్న మనవి కాదు, ఇదొక విచిత్రమైన లీలగా ఉంది, ఇదివరకు ఎప్పుడో చేసిన పనులలాగా అనిపిస్తున్నాయి, ఎన్నిసార్లో ఇది జరిగిందేమో, ఈ లీలా విహారాలు చేసినట్టుగా అనిపిస్తోంది అని ఏదేదో మాట్లాడుతోంది అమ్మాయి. మాధవి శతగోపులు శ్రద్ధాభక్తులతో కూతురు ఏం చెప్తుందో వింటున్నారు కానీ వాళ్ళకొక్క ముక్క అర్థం కాలేదు. ఇంతలో తెల్లవారిపోయింది. క్రీడామయుడు గ్రంథంలో 5th చాప్టర్ అయిపోయింది.